సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 4వ స్కందం 31వ అధ్యాయం 1500 శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో దీంతో యాక్చువల్లీ 4వ స్కందం ముగుస్తుంది. సో లాస్ట్ అధ్యాయం, లాస్ట్ పార్ట్. సో మంగళాచరణం చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణలలితా శ్రీ విశాఖాన్వితాంశ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిని తే నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో నారదముని ప్రచేతసులకి నిర్దేశాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా భక్తి అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది. మీరు ఏం చేసినా సరే జీవితంలో భక్తి చేయకపోతే మీ జీవితం వ్యర్థం అనే విషయాన్ని సూటిగా ఇప్పుడు నారదముని ప్రచేతసులకు చెప్తున్నారన్నమాట. సో కంక్లూజన్, భక్తి అనేది ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఇక్కడ నారదముని ప్రచేతసులకి ఎన్నో శ్లోకాలు తెలియజేస్తున్నారు. సో ఈరోజు కూడా అదే కాన్సెప్ట్ థీమ్ని కంటిన్యూ చేస్తున్నాము. 15వ శ్లోకం. యతైవ సూర్యాత్ ప్రభవంతి వారః పునశ్చ తస్మిన్ ప్రవిశంతి కాలే భూతాని భూమౌ స్థిరజంగమాని తతాహరావేవ గుణ ప్రవాహ. వర్షాకాలంలో నీరు అనేది సూర్యుడి నుంచే ఉత్పన్నమవుతుంది. అలాగే ఏ నీరైతే సూర్యుడు యొక్క కారణంగా ఉత్పన్నమయ్యి వర్షం రూపంలో వస్తుందో, మళ్ళీ ఎండాకాలంలో ఆ నీరంతా కూడా సూర్యుడే తనంతా ఆవిరి చేస్తాడు. సో తద్వారా ఆ నీరంతా కూడా సూర్యుడు మళ్ళీ గ్రహించేస్తాడు. అలాగే అన్ని జీవరాశులు కూడా, తిరిగేవి తిరగనివి అన్నీ కూడా, కదిలేవి కదలనివి అన్నీ కూడా, ఏవైతే ఈ పృథ్వీ ఈ భూమి నుంచి మట్టి నుంచి పుట్టాయి, మళ్ళీ సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మట్టిలోనే కలిసిపోతాయి. అవునా, మట్టిలో మట్టిగా మారిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. అలాగే ఈ భగవంతుడి నుంచి వచ్చే సృష్టి అంతా కూడా, జీవరాశుల సృష్టి అంతా భగవంతుడి నుంచి ఉత్పన్నమవుతుంది, మళ్ళీ భగవంతుడిలోపే అవన్నీ కూడా ప్రవేశిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ చెప్పారనమాట. అందుకనే సో ఇవన్నీ కూడా భగవంతుడి నుంచే, ఈ అన్ని లోకాలు కానీ జీవరాశులు కానీ అన్నీ కూడా భగవంతుడి నుంచే ఉత్పన్నమవుతున్నాయి, మళ్ళీ భగవంతుడి లోపలికే వెళ్ళిపోతాయి. మనకి బ్రహ్మ సంహితలో కూడా ఈ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారని ప్రభుపాద వారు రాస్తున్నారు. యస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి కోటిష్వశేష వసుదాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కలమనంతమశేషభూతం గోవిందమాధి పురుషం తమహం భజామి. సో భగవంతుడి యొక్క శరీరం నుంచి ఎన్నో ప్రకాశవంతమైన కిరణాలు వస్తాయి. ఆ యొక్క బ్రహ్మ జ్యోతిలోనే ఎన్నో రకాల ప్రాణులు ఉంటాయి. అవునా, మత్స్థాని సర్వభూతాన్ని. సో భగవంతుడి సర్వభూతాన్ని అంటే ఈ యొక్క భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు, ఇంకా ఆయన ఆ శక్తి ద్వారా ప్రతి ఒక్క దగ్గర వ్యాపించి ఉంటారు. సో ఇక్కడ అందుకనే ఈ విషయాలు చెప్తున్నారన్నమాట. అన్నీ భగవంతుడి నుంచే ఉత్పన్నమవుతాయి, మళ్ళీ అన్నీ భగవంతుడిలోకి కలిసిపోతాయి. ఇంకొక శ్లోకంలో ఇస్తారు, యస్యైక నిశ్వసిత కాలమతావలంభ్య జీవంతి లోమ విజదా జగదండనాథ విష్ణుర్మహాజైహ యస్య కళా విశేషో గోవిందమాది పురుషం తమహం భజామి. సో మొత్తం సృష్టి అంతా భగవంతుని ఉత్పన్నమైన తర్వాత, అది ప్రళయం అయిపోయిన తర్వాత, ధ్వంసం అయిపోయిన తర్వాత అంతా కూడా మళ్ళీ తిరిగి మహావిష్ణువు లోపలికి ప్రవేశిస్తుంది. అన్నీ కూడా మహావిష్ణువు ఎప్పుడైతే శ్వాస వదులుతాడో అప్పుడన్నీ ఎన్నో బ్రహ్మాండాలు సృష్టింపబడతాయి. అలాగే మళ్ళీ ఎప్పుడైతే మహావిష్ణువు శ్వాస పీల్చుకుంటారో అన్ని బ్రహ్మాండాలన్నీ కూడా మళ్ళీ ఏదైతే సృష్టి అయిందో అదంతా కూడా మళ్ళీ మహావిష్ణువు లోపల ప్రవేశిస్తుంది, వెళ్ళిపోతాయి. ఈ మహావిష్ణువు ఎవరు అంటే, విష్ణుర్ మహాన్ సైహ యస్య కళా విశేషో. ఈ మహావిష్ణువు ఎవరు కాదు, కృష్ణుడి యొక్క అవతారమే. సో అందుకనే బ్రహ్మదేవుడు అంటున్నాడు, గోవిందమాది పురుషం తమహం భజామి, నేను నీకు నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. సో అలా విష్ణువు కూడా కృష్ణుడి నుంచే వస్తాడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు మనకి. 16వ శ్లోకం, ఏతత్ పదం తజ్జగత్ ఆత్మన పరం సకృద్భిభాతం సవితుర్యతా ప్రభా యతా సవో జాగ్రతి సుప్త శక్తయో ద్రవ్య క్రియా జ్ఞానభిధా భ్రమాత్యయ. ఎలాగైతే సూర్యుడి కిరణాలు సూర్యుడి నుంచి అభిన్నము, అలాగే భగవంతుడి సృష్టి కూడా ఆ విధముగా భగవంతుడితో అభిన్నం. అందుకనే ఈ విధంగా ఈ సృష్టి ద్వారా భగవంతుడు సర్వ అన్ని చోట్ల కూడా వ్యాపించబడి ఉన్నాడు. ఎలాగైతే మనము జాగృత అవస్థలో ఉన్నప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా మనం అర్థం చేసుకోగలము, ఇవన్నీ మన శరీరంలో ఒక భాగం అని. కానీ ఎప్పుడైతే మనం నిద్రిస్తామో ఆ టైంలో, మనము నిద్రించినప్పుడు అవన్నీ కూడా, ఇంకా మనం కార్యాలు ఏవైతే చేస్తున్నామో ఇంద్రియాల ద్వారా అవన్నీ అప్పుడు మనం మర్చిపోతాం, అప్పుడు ఇంకా చేయము, మనం యాక్టివ్గా ఉండము కూడా నిద్రపోతున్నప్పుడు. అలాగే ఒక్కొక్కసారి ఈ యొక్క అలాగే సేమ్ ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి నుంచే సృష్టి అవుతుంది, మళ్ళీ భగవంతుడిలో కలిసిపోతుంది. కానీ కొంతసేపు అలా సృష్టి భగవంతుడికి విభిన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ భిన్నంగా లేదు, అది భగవంతుడిలో భాగం. సో బేసికల్లీ ఈ మన సిద్ధాంతం ఏంటంటే అచింత్య భేదాభేద తత్వ చైతన్య మహాప్రభు మనకు నేర్పించింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు సూర్యుడు సూర్యకిరణాలది ఈ భాగవతంలో, అవునా. సో ఒక విధంగా చెప్పాలంటే రెండిటికి అభిన్నం ఒక విధంగా, కానీ రెండు భిన్నం కూడా. సో ఎలా అంటే, ఇప్పుడు ఎవరైతే భౌతిక ప్రపంచంలో ఉంటున్నారో నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా భగవంతుడి యొక్క కిరణాలు, వచ్చిన కిరణాల నుంచి ఆ వెలుతురు నుంచి మనకిప్పుడు తర్వాత సూర్యుడు అక్కడి నుంచే వెలుతురు వస్తుంది, సూర్యుడు కూడా అదే వెలుతురు మనకి ఇస్తున్నాడు. సో ఆ భగవంతుడి కిరణాల పైనే మనం జీవిస్తున్నాం, కానీ ఇప్పుడు బద్ధ అవస్థలో ఉన్నాం కాబట్టి భగవంతుడిని దర్శించుకోలేము. అలా అనమాట. సో భగవంతుడు ఆయన ధామంలో ఉన్నా కానీ ఇదంతా కూడా ఆయన సృష్టి. సో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న పొజిషన్లో, భౌతిక ప్రపంచంలో, భౌతిక అవస్థలో ఆయన దర్శించుకోలేకపోతున్నాం. ప్రభుపాల ద్వారా ఒక ఉదాహరణ ఇస్తున్నారు. బకింగ్హామ్ ప్యాలెస్ పెద్ద రాజమహల్ ఉంది, అందులో రాజు తన గదిలో ఆయన కూర్చుంటాడు. కానీ ప్రతి గది కూడా, ఆ రాజమహల్లో ఉన్న ప్రతి గది కూడా ఆయన సంపత్తే, ఆయన సొంతమే, ఆయనే దానికి అధిపతి. అవునా? కానీ ఆయన ప్రతి గదిలో కూర్చోడు, ఆయన గదిలో ఆయన కూర్చుంటాడు. అలాగే మనం అర్థం చేసుకోవాలి, ప్రతి సృష్టి అంతా కూడా భగవంతుడిదే. సృష్టి మొత్తం అంతా కూడా భగవంతుడి అధ్యక్షతలోనే నడుస్తుంది. సో ఈ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఇంకా ఉదాహరణ ఇచ్చారు కదా, ఇంద్రియాలు కూడా మనం పడుకున్నప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా ఇంకా పనిచేయవు. అలా అంత పనిచేయనంత మాత్రాన ఇంద్రియాలు మన శరీరానికి భాగం కాకుండా పోవు. అలాగే సృష్టి కూడా ఒక్కొక్కసారి కనిపిస్తుంది, ఒక్కొక్కసారి కనిపించదు. కానీ అంతా భగవంతుడిలోనే ఉంది, భగవంతుడి నుంచే వస్తుంది, భగవంతుడిలో విలీనమైపోతుంది. అప్పుడు కొంతసేపు కనిపించదు మనకి, సృష్టి పలైన తర్వాత కొంతకాలం కనిపించదు సృష్టి, కానీ అది ఇంకా భగవంతుడిలోనే ఉంది, భగవంతుడి భాగమే. అలా 17వ శ్లోకం. యతా నభస్య వ్రతమః ప్రకాశ భవంతి భూపాన భవంతి అనుక్రమాత్ ఏవం పరే బ్రహ్మని శక్తయస్త్వము రజస్తమః సత్వమితి ప్రవాహ. సో ఇక్కడ ఏం చెప్తానంటే, ఓ పరిచేతులారా, రాజులారా, ఒక్కొక్కసారి ఆకాశంలో మబ్బులు కనిపిస్తాయి, ఒక్కొక్కసారి అంధకారం, ఒక్కొక్కసారి వెలుతురు. సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి కనిపిస్తాయి మీకు, అన్నీ కూడా ఒకసారి కనిపించవచ్చు. అలాగే ఈ పరమ సత్యంలో కూడా రజోగుణము, అంధకారము, సత్వగుణము, ఇవన్నీ కూడా భగవంతుడి శక్తులే, వివిధ శక్తులే భగవంతుడి నుంచే ఉత్పన్నమవుతున్నాయి. అవి కూడా ఒక్కొక్కసారి కనిపిస్తాయి, ఒక్కొక్కసారి కనిపించవు, ఒక్కొక్కటి ఒక్కొక్కసారి కనిపిస్తాయి. సో ఇదన్నమాట పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అంధకారం కానీ, అజ్ఞానం కానీ, లేకపోతే సత్వరజ తమో గుణాలు అన్నీ కూడా భగవంతుడి నుంచే ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఇవి ఎప్పుడు భగవంతుడిని కూడా ఏమాత్రం ప్రభావితం చేయలేవు, లేకపోతే మోహితం చేయలేవు. ఎలాగైతే సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఎల్లప్పుడూ ప్రకాశవంతంగానే ఉంటాడు, కానీ అప్పుడప్పుడు మన కళ్ళకైనా కనిపించకపోవచ్చు రాత్రి సమయంలో. కానీ ఇంకో చోట సూర్యుడు ఉదయించే ఉన్నాడు, లేకపోతే సూర్యుడు ఉన్నప్పుడు కూడా మనం ఒక్కసారి చూడలేము మబ్బుల కారణంగా. సో మబ్బులు ఉంటాయి, మబ్బులు యాక్చువల్లీ సూర్యుడిని కప్పేయట్లేదు, మన యొక్క దృష్టిని కప్పేస్తున్నాయి సూర్యుడి నుంచి. కానీ సూర్యుడు అలాగే ఉన్నాడు, సూర్యుడు నీవు ఏమి చేయలేవు మబ్బులు. సో అదనమాట విషయం. సో ఈ మబ్బులు కానీ, అంధకారం కానీ, మూడు గుణాలు కానీ భగవంతుడిని ఏమాత్రం ప్రభావితం చేయలేవు. కొంతమంది అనుకుంటారు, లేదు ఈ సృష్టిలో అంతా అదంతకు అదే జరుగుతుంది, ఇక్కడ సృష్టిలో జన్మ మృత్యు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఎన్నో రకరకాల పరివర్తనలు, ఇవన్నీ కూడా ప్రకృతి, లేకపోతే ఈ ప్రకృతి ఇంకా మూడు గుణాల ద్వారానే జరుగుతున్నాయి, ఈ ప్రకృతి చేస్తుంది అంతా కూడా ప్రకృతి చేస్తుంది అంటారు, నేచర్. ఇలా కొంతమంది వాదిస్తారు. వీళ్ళ వాదన ఎటువంటిదంటే, చేతన చరితామృతంలో ఉదాహరణ ఇచ్చారు, మేకకి ఒకసారి ఇక్కడ గొంతు దగ్గర నిప్పల్స్ ఉంటాయి, సో అక్కడి నుంచి పాలు పిండితే రావన్నమాట పాలు, అలా కనిపించడానికి అలా ఉంటాయి అంతే, కానీ అక్కడి నుంచి పాలు రావు. అలాగే ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ప్రకృతి అంతా చేస్తుందనుకోవడం, వాళ్ళు అలాంటి భ్రమలో జీవిస్తున్నారన్నమాట. మీకు ప్రకృతి చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ ప్రకృతి ఎవరి అధ్యక్షతలో పనిచేస్తుంది, ప్రకృతిని అలా చేయించే విధంగా ఎవరు చేస్తున్నారు, ప్రకృతి ఎందుకు అలా చేస్తుంది. సో మూల కారణం ప్రకృతి కాదు, మూల కారణం వచ్చేసి భగవంతుడు, భగవంతుడు యొక్క అధ్యక్షతలో. కృష్ణుడు అందుకే భగవద్గీతలో చెప్తారు, మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం, ఈ ప్రకృతి ప్రతి కదలిక కూడా నా అధ్యక్షతలోనే నడుస్తుంది. ఇందులో ఎన్నో ప్రాణులు ఉన్నాయి, చరాచర కదిలేవి కదలనివి అన్నీ కూడా నా అధ్యక్షతలోనే నడుస్తున్నాయి ప్రకృతిలో. సో ఇంకొక ఉదాహరణ ఇస్తారు ప్రభుపాదులు వారు. ఎలాగైతే ఎవరైతే కుంభరులు మట్టి పాత్రలు తయారు చేస్తారు కదా, సో మట్టి పాత్రలు తయారు చేసే వ్యక్తి అక్కడ ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది, దానిపైన మట్టి పెట్టి అతను ఒక స్కిల్ ఉంటుంది, అతను చేసే విధానం ఉంటుంది, దాని ప్రకారం మట్టికి అతను ఒక షేప్ ఇస్తాడు, అది వీల్ తిరుగుతూ ఉంటుంది, అప్పుడు ఆ మట్టి నుంచి ఒక కుండ తయారవుతుంది. సో ఇప్పుడు ఎవరైనా అన్నారనుకోండి, ఈ మట్టే కారణం ఈ మట్టి కుండ అవ్వడానికి, ఇంకెవ్వరూ కారణం లేదు అంటే అది మూర్ఖత్వం. అసలైన కారణం ఎవరు? మట్టి ద్వారానే కుండ తయారవుతుంది, కానీ ఆ కుండ అదంతకతే తయారవ్వలేదు. మట్టి తయారు చేయలేదు, దాన్ని మట్టి నుంచి అదంతకతే రాలేదు. మట్టి ఎంతో కాలం నుంచి అలా పడుంది, అంత మట్టి ఎంత కుండల్లో ఎందుకు మారట్లేదు? సో ఒక వ్యక్తి ఎవరైతే వ్యక్తి తయారు చేస్తున్నాడు కుండలు, ఆ వ్యక్తి ఆ మట్టిని ఉపయోగించుకొని కుండలు తయారు చేస్తాడు. సో అసలైన వ్యక్తి మూల కారణం ఏంటంటే ఆ వ్యక్తి కుండలు తయారు చేసింది, ఆ చక్రమో లేకపోతే ఆ మట్టి కాదు. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలాగే భగవంతుడు మూల కారణం అన్నిటికీ. తేనైకమాత్మానమశేషదేహినాం కాలం ప్రధానం పురుషం పరేషం స్వతేజసాధ్వష్టగుణ ప్రవాహం ఆత్మైక భావేన భజద్వమద్ధ. ఎందుకంటే సర్వకారణ కారణం ఎవరు అంటే భగవంతుడు. ఆయనే పరమాత్మ, ప్రతి ఒక్క జీవాత్మలో పరమాత్మ ఆయనే. ఇంకా ఆయనే మూల కారణం అన్నిటికీ. కానీ ఈయన అన్ని భౌతిక ఈ యొక్క ప్రకృతికి దూరంగా అతీతంగా ఉంటారు. సో డైరెక్ట్గా ప్రకృతితో ఆయన ఇంటరాక్ట్ అవ్వరు. అందుకని మీరు అందరూ కూడా ఈ యొక్క భగవంతుడినే ఆరాధించుకోవాలి. మీ యొక్క క్వాలిటీ నేచర్, మీరు ఆధ్యాత్మికం, భగవంతుడుగా ఆధ్యాత్మికం, స్పిరిచువల్, ఇద్దరు కూడా స్పిరిచువల్. అందుకని మీరు ఈ భౌతిక ప్రపంచంలో దీంతో ఎక్కువగా సాంగత్యం పెంచుకోకుండా భగవంతుడిని ఆరాధించుకోవాలి. తద్వారా మీరు ఎప్పుడు భగవంతుని చింతించుకోవాలి, భక్తి చేసుకోవాలి భగవంతుడికి అని చెప్తున్నారు అన్నమాట నారదముని. సో వేదిక లెక్కల ప్రకారం సృష్టికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి కాలం, సమయం కాలం, ఇంకొకటి పదార్థాలు, ఇంకొకటి సృష్టికర్త. అవునా? ఈ మూడుని కలిసి త్రితయాత్మక అని అంటారు. తో కానీ అందరికీ సర్వకారణ కారణం మాత్రం కృష్ణుడే. అవునా? కృష్ణుడు ఆ మహావిష్ణువు రూపంలో ఉన్నప్పుడు ఆ మహావిష్ణువు రూపంలో ఆయన ఒక దృష్టి సారిస్తాడు. ఆ దృష్టిలో నుంచి అన్ని రకాల జీవరాశులు, కాలము, సమయం, ఇంకా కర్మ, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రకృతి గర్భంలోకి ప్రవేశిస్తాయి. తద్వారా సృష్టి జరుగుతుంది. సో కాలానుసారంగా అన్నీ జరుగుతూ ఉంటాయి కాలం ప్రకారం. సో కాలం కూడా ఒక ముఖ్యమైన కారణం, టైం. ఇంకా సృష్టికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, పదార్థాలు అవన్నీ కూడా ఇంకా సృష్టికర్త భగవంతుడు. సో అందుకనే అన్నీ కూడా భగవంతుడి నుంచి వస్తున్నాయి కాబట్టి మీరు భగవంతుడిని ఆరాధించుకోండి. మళ్ళీ ఇంకా ప్రకృతిని, కొంతమంది ప్రకృతిని ఆరాధించుకుంటారు, కొంతమంది దేవతలను ఆరాధించుకుంటారు. కానీ దేవతలందరూ కూడా భగవంతుడే సృష్టించాడు. దేవతలందరినీ కూడా భాగవతంలో ముందే మనం చదువుకున్నాము, అందరు దేవతల్ని భగవంతుడే సృష్టించాడు. సో అందుకనే మూల కారణమైన భగవంతుడినే మనము భక్తి చేసుకుంటే ఇంకా వేరే ఏమి చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ రాశారు, కృష్ణ భక్తి కైలే సర్వకర్మ కృత హోయ్. భగవంతుడు శ్రీకృష్ణుడిని మనం ఆరాధించుకుంటే సరిపోతుంది. ఇంకా అన్నీ అయిపోయినట్టే, అన్ని కర్మలు చేసుకున్నట్టే, అన్ని పూజలు అయిపోయినట్టే, అన్ని రకాల పుణ్యకార్యాలు చేసినట్టే, ఇంకా వేరే ఏం అవసరం లేదు చేయాల్సింది. దయయా సర్వభూతేషు సంతుష్ట్యా యేన కేన వా సర్వేంద్రియోపశాంత్యా చ తుష్యత్యాశు జనార్దన. సో ఈ విధంగా జీవరాశులందరికీ కృప ప్రసాదించడానికి, బై షోయింగ్ మర్సీ, ఈ విధంగా జీవరాశులందరికీ కృప ప్రసాదించి, ఇంకా మీరు ఈ యొక్క ఇంద్రియాలని నిగ్రహించుకొని, ఇంద్రియ భోగవృత్తిని నియంత్రించుకొని సంతుష్టిగా ఉంటే, అప్పుడు మీరు ఎంతో త్వరగా జనార్దనుడు అయిన భగవంతుడు పరమేశ్వరుణ్ణి మీరు సంతృప్తి పరచవచ్చు. ఎందుకంటే భగవంతుణ్ణి సంతృప్తి పరచడమే జీవిత ఉద్దేశం. సో భగవంతుడిని ఎలా సంతృప్తి పరచని చాలా సింపుల్గా చెప్పాడు ఇక్కడ. ఏంటంటే ఇంద్రియాలని నియంత్రించుకో, ఇంద్రియాలని భోగించడం తగ్గించుకో, నియంత్రించుకో, ఇంకా అన్ని జీవరాశుల పట్ల నువ్వు కరుణ దయ చూపించు. సో ఇంద్రియాలని నిగ్రహించుకోవడం మీకు అర్థమైపోయింది. మరి ఇంకా అన్ని జీవరాశుల పట్ల ఎలా దయ చూపించగలం, ఒకేసారి అన్ని జీవరాశుల పట్ల ఎలా దయ చూపించగలం అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాద వారు స్పష్టంగా రాస్తున్నారు. అసలైన దయ, అసలైన కృప ఇంకొకరి పట్ల చూపించడం, అసలైన మేలు చేయడం ఇంకొకరికంటే ఏది? కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం, ఆ వ్యక్తికి కృష్ణుణ్ణి, కృష్ణ భక్తిని ప్రసాదించడం. ఇంతకన్నా గొప్ప సహాయం, గొప్ప దయ, కరుణ మీరు ఎవరిపైనా కూడా జగత్తులో చూపించలేరు. సో అందుకని కృష్ణ భావనామృతం ప్రచారం చేయడం చాలా ముఖ్యం. సో మీరు ఒకవేళ ఇలా కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేయాలనుకుంటున్నారనుకోండి, పృథ్వీ అంతా కూడా, అప్పుడు భక్తులు దానికి ముందు వాళ్ళు సంతుష్టిగా ఉండాలి. భౌతికంగా వాళ్ళకి ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో ఆకాంక్షలు ఉన్నాయి. ఇంకా ఆ కోరిక, ఈ కోరిక, ఇది కావాలి, అది కావాలని చాలా కోరికలతో ముందే ఫిల్ అయిపోయి ఉందనుకోండి బ్రెయిన్, అప్పుడు మరి మీరు ఇంకా భగవంతుడి ప్రచార కార్యక్రమం గురించి అంతగా ఆలోచించలేరు. ప్రచారం చేయడానికి మీకు ఆసక్తి కూడా రాదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎన్నో వేరే ఆసక్తులు ఉన్నాయి. ఇంకా చాలా ఎన్నో వేరే అన్ని ఆసక్తులు, ఆకాంక్షలు పూర్తి చేసుకోవాలి కదా. సో మీ మెదడంతా దానిపైన పనిచేస్తుంది. భగవంతుడి గుణరూపలీల మహిమల్ని ప్రచారం చేయడానికి ఆలోచించదు. సో మీరు భగవంతుడి ప్రచారం సరిగ్గా చేయాలంటే ఫస్ట్ మీరు భౌతికంగా మీరు ముందు సంతుష్టిగా ఉండాలి. నా దగ్గర ఏదుందో నాకు ఇంకేం అవసరం లేదు, నేను సంతృప్తిగా ఉన్నాను, నాకు ఇంకా భౌతికంగా ఇది కావాలి అది కావాలి అనే పిచ్చి పిచ్చి కోరికలు ఏం లేవు, నాకు ఓన్లీ భగవంతుడికి సేవ చేసుకోవాలి, ఇంకేం అవసరం లేదు, నాకు నాకున్నది నాకు భగవంతుడు ఇచ్చిన దాంతో నేను సంతృప్తి చెందాను, నాకు ఏది భగవంతుడు ప్రతి రెగ్యులర్గా నాకు వస్తుందో అందిస్తున్నాడో దాంతో నేను సంతృప్తి, నాకు ఏది భగవంతుడి కృప వల్ల లభిస్తే దాంతో నేను ఆనందంగా ఉంటాను. నిజంగా మీరు అలాంటి చేతనతో ఉంటేనే మీరు భగవంతుడి నామాన్ని, గుణరూపలీల మహిమల్ని ప్రచారం చేయగలరు. మీరే మాకు ఇంకా అది కావాలి ఇది కావాలని మనసులో పెట్టుకుంటే ప్రచారం జరగదు, చేయలేరు. అందుకనే భాగవతంలో రాశారు, భగవంతుడి యొక్క భక్తులు అందుకే నరకానికైనా స్వర్గానికైనా పోవడానికి రెడీ ప్రచారం చేయడానికి. వాళ్ళకి అవసరం లేదు ఎక్కడ పోయినా ఎలాగైనా సరే ప్రచారం చేయడానికి, వాళ్ళకి బయట పరిస్థితులతో కానీ భౌతిక అవసరాలతో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి పని లేదన్నమాట. నారాయణ పరాసర్వే నకుతశ్చన భిభ్యతి స్వర్గాపవర్గ నరకేష్వపితుల్యార్థదర్శిన. స్వర్గం నరకం అన్నీ ఒకటే మనకి, భక్తులకి స్వర్గం నరకం కూడా ఒకటే, శివుడు పార్వతికి చెప్తున్నారు. సో ఈ వైష్ణవులకి మెయిన్ ఏంటంటే భగవంతుడి సేవ, భగవంతుడి భక్తి, భగవంతుడి ప్రచారం అంతే. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు భయపడరు, స్వర్గం నరకం అని భయపడరు, వాళ్ళు ఎక్కడైనా వెళ్ళిపోతారు, ప్రచారం చేస్తారు. సో ఇది వైష్ణవులంటే. చూడండి ప్రభుపాల్ గారు రాస్తున్నారు, ఒకవేళ నరకానికి వెళ్ళి నరకంలో ప్రచారం చేస్తున్నా కానీ ఎ ప్యూరిడిటీ రిమైన్స్ ఎ ప్యూర్, ఈ శుద్ధ భక్తుడు శుద్ధంగానే ఉంటాడు. అతను నరకానికి వెళ్ళినా కానీ ప్రచారం చేయడానికి, ఆయన నరకంలో వెళ్ళినా కానీ శుద్ధంగానే ఉంటాడంట. ఎందుకు? బై హిస్ కాన్స్టెంట్ అసోసియేషన్. ఎందుకంటే ఆయన ఎప్పుడు భగవత్ చేతనతో నిండి ఉంటాడు, ఎప్పుడు భగవంతుడితో సాంగత్యంలో ఉన్నాడు, ఆయన ఎప్పుడు భగవత్ నామం జపిస్తున్నాడు, లేకపోతే భగవంతుడి గురించి ప్రచారం చేస్తున్నాడు, భగవంతుడి గురించి చింతిస్తున్నాడు, సో ఎప్పుడు భగవంతుడి గురించి వింటున్నాడు, లేకపోతే ఎప్పుడు భగవంతుడిని హృదయంలో ధరించి ఉన్నాడు కనుక, ఆయన ఎప్పుడు భగవంతుడి సాంగత్యంతో ఉన్నాడు కనుక ఆయన ఎప్పుడు శుద్ధంగానే ఉంటాడు నరకానికి వెళ్ళి ప్రచారం చేసినా కానీ. మరి మీరు ఈ స్థాయికి ఎలా వెళ్ళగలవు, నేను ఆ స్థాయికి ఎలా చేరుకోగలను? చాలా సింపుల్, అందుకే ఇక్కడ చెప్పారు ఇంద్రియాలని నిగ్రహించుకోవడం నేర్చుకోవాలి, ఇది ఫస్ట్ స్టెప్. ఇంద్రియాలని కనుక మీరు నిగ్రహించుకోలేకపోతే మీరు నెక్స్ట్ స్టెప్ చేయలేరు. అందుకనే ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి. ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలి? సో ఇంద్రియాలని ఎలా నిగ్రహించుకోవాలంటే మన ఇంద్రియాలు మనస్సుని భగవంతుడి సేవలో వినియోగించాలి. ఇది ఎలా అంటే ప్రాసెస్ చాలా ఈజీ అనమాట, చాలా సింపుల్. ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే మీరు అంత సహజంగా స్వాభావికంగా భగవంతుడికి భక్తి చేయడానికి భగవంతుడికి సేవ చేయడానికి మీకు కోరికలు లేవు, మనసు లేదు, ఆసక్తి లేదు, ఏం లేదు, ఏదో కొద్దిగా ఉంది, అందుకే వచ్చారు భక్తులకి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇష్టమున్నా ఇష్టం లేకున్నా కానీ మనను మనమే బలవంతంగా భగవంతుడికి సేవ చేసుకోవడానికి ఇప్పుడు మన మనస్సుని తయారు చేయాలి. మన మనస్సుకు చెప్పాలను, మనసు వినకున్నా కానీ హరినామాన్ని చెయ్యి, హరినామ ప్రచారం చెయ్యి, భగవంతుడికి ఏ విధంగా వీలైతే ఆ విధంగా సేవ చెయ్యి అని మనమే ఇప్పుడు వాలంటరీగా ప్రయత్నించాలి. ఆ విధంగా ఎలాగోలాగా మనం ప్రయత్నించి మన ఇంద్రియాలని మనస్సుని భగవంతుడి సేవలో యుక్తపరిస్తే అవి శుద్ధమవుతాయి. అవి శుద్ధమయ్యి తర్వాత మెల్లిగా మనం అలా ఋషికేశ ఋషికేణ సేవనం, భగవంతుడి సేవలో ఇంద్రియాల మనస్సు యుక్తమైనప్పుడు అవి నియంత్రణలోకి వస్తాయి, అప్పటి వరకు నియంత్రణలోకి రావు. సో అలా ఒకసారి నియంత్రణలోకి వచ్చిన తర్వాత అప్పుడు మనస్సు ఇంద్రియాలు సహజంగా స్వాభావికంగా భగవంతుడిలో సేవ చేయడానికి ఆసక్తి పెరిగిపోతుంది, రుచి మీరు చూడగలరు భగవంతుడి భక్తిలో సేవలో. సో ఆ విధంగా భగవంతుడికి భక్తి సేవ తర్వాత నిరంతరం స్వర్గంకి వెళ్ళినా నరకంకి వెళ్ళినా చేసుకోవచ్చు, ఆ స్టేజ్కి చేరుకుంటారు. కానీ ముందు సెన్స్ కంట్రోల్ అన్నమాట, ఇంద్రియాలని మనస్సుని నిగ్రహించుకోవడం నేర్చుకోవాలి. సో ఫస్ట్ మన సాధనా స్థాయిలో అదే మనం చేసే ప్రయత్నం. 20వ శ్లోకం. అపహత సకలైషనామలాత్మని అవిరతం ఏధిత భావనోపహూత నిజ జనవశగత్వమాత్మనోయం నసరతి చిద్రవత్ అక్షరసతాం హి. సో ఈ విధంగా సంపూర్ణంగా అన్ని రకాల భౌతిక కోరికల ద్వారా కోరికలన్ని నుంచి కూడా ముక్తులైపోయారు. ఆ విధంగా భక్తులు భౌతిక కోరికల నుంచి అన్నిటి నుంచి ముక్తులైపోయి వాళ్ళు సంపూర్ణంగా ఇంకా భౌతిక ఆలోచనలు అటువంటి మనోకల్పిత విచారాల నుంచి ముక్తులైపోతారు. ఇంకా మనస్సు అనేది కలుషితం నుంచి శుద్ధమైపోతుంది, మనస్సు ఇంకా అన్ని రకాల కల్మషాల నుంచి ముక్తమైపోయింది. సో ఆ సమయంలో వాళ్ళు ఎల్లప్పుడూ నిరంతరం భగవంతుడి గురించి చింతించగలరు, ఇంకా భగవంతుడికి ఎంతో ప్రేమపూర్వకంగా వాళ్ళు ప్రార్థనలు చేసుకోగలరు, లేకపోతే వాళ్ళు సేవ చేసుకోగలరు. సో ఈ విధంగా ఎప్పుడైతే భగవంతుడు చూస్తాడో, ఈ భక్తుడు నన్ను ఎంతో ప్రేమపూర్వకంగా భక్తి చేసుకుంటాడు నాకు అని ఎప్పుడైతే భగవంతుడు గ్రహిస్తాడో, మీరు ప్రేమపూర్వకంగా ఏ రోజైతే భక్తి చేసుకుంటారో భగవంతుడికి, ఆ గ్రహించాడో భగవంతుడు, భగవంతుడి ఇంకా ఆ భక్తుడిని వదిలి వెళ్ళాలనుకోడు. సో అందుకనే ఆ భగవంతుడు అలాంటి భక్తుడితో పాటు ఎల్లప్పుడూ ఉంటాడు. ఎలాగైతే మన పైన మన తల పైన ఎప్పుడు ఆకాశం ఉంటుందా, ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ, ఎప్పుడైనా మన తలపైన ఉన్న ఆకాశం మనం వదిలి వెళ్ళిపోతుందా, లేదే. ఎప్పుడు మన పైన తల పైన ఆకాశం ఎలా ఉంటుందో అలాగే ఎప్పుడైతే మీరు ప్రీతిపూర్వకంగా భగవంతుడికి సేవ చేసుకుంటారో ఆ సమయంలో భగవంతుడు ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటారు, ఆయన ఎప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళడు. సో మరి ఆ స్థాయికి వెళ్ళాలంటే మీరు భగవంతుడితో ఎల్లప్పుడూ మీరు ఆ భగవంతుడి సాంగత్యంలో ఉండి ఆ యొక్క ఆయన యొక్క సురక్ష సంరక్షణలో ఉండాలనుకుంటే మీరు ముందు ఇంద్రియాలని నియంత్రించుకోవాలి. ఇంద్రియాలని ఎలా నియంత్రించుకోవాలి, ఇంద్రియాలని మనస్సుని ఈరోజు నుంచి సేవలో పెట్టి భగవంతుడికి. సో అదనమాట. సో అదే ముఖ్యమైన మార్గం. అందుకే ఇది భాగవతం, భాగవతం చదవడం ద్వారా ఆ సమయంలో భగవంతుడి గురించి చింతిస్తాం, భగవంతుడి ఇచ్చే ఆదేశాల గురించి చింతిస్తాం, భగవంతుడి యొక్క భక్తుల గురించి చర్చించుకుంటాం అదనమాట. సో ఇలా భగవంతుడి గురించి చింతించే శుద్ధ భక్తులకు అన్ని రకాల భౌతిక కోరికల నుంచి వాళ్ళు ముక్తులైపోయి ఉంటారు. సో ఇలా మనం భౌతిక కోరికల నుంచి ఎప్పుడైతే ముక్తులవుతామో అప్పుడే భగవంతుడి గురించి నిరంతరంగా చింతించుకోగలం. చేతన మహాప్రభు ప్రార్థన చేస్తారు కదా, అయినందదను కింకరం పతితాం మాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. అవునా, నేను ఏదో కారణంగా ఈ భౌతిక ప్రపంచంలోకి పడిపోయాను పతిత జీవాత్మను, నన్ను దయచేసి ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి బయటకు తీసి మీ యొక్క మీ యొక్క పాదపద్మాల పైన ఒక ధూళిగా నన్ను పెట్టుకోండి అని. అలాగే నరోత్తమ దాస్ ఠాకూర్ కూడా ప్రార్థన ఉంది ఇక్కడ. ఆహా ప్రభు నంద సుత వృషభాను సుతయుత కరుణాకరో ఏ భార నరోత్తమ దాస కహే నతెలిహ రంగా పాయే తుమ బిన కేయచి అమార్. సో నరోత్తమ దాస్ ఏమంటారు, ఆహా ప్రభు నందసుత అంటే మీరు నందసుత, వృషభానుసుత యుత అంటే మీరు రాధాకృష్ణుడు, నందసుత అంటే కృష్ణుడు, వృషభానుసుత అంటే రాధారాణి యుత, వాళ్ళిద్దరు ఇప్పుడు మీ ఇద్దరు రాధాకృష్ణులు ఇద్దరు నా పైన కరుణ చూపించండి మీరిద్దరు కూడా. కరుణ కరహో ఏ భార్, నా పైన ఒకసారి కరుణ చూపించండి. నరోత్తమ దాస కోహే, నరోత్తమ దాస్ నేను అంటున్నాను, ఏం బా ఏం ఏం చెప్తున్నాను, నతెలిహ రంగ పాయి తుమబిన కేయచే తుమార్. నన్ను మీరు ఇలా తన్నేసి వదిలేకండి, ఎందుకంటే మీరు తప్ప నాకు ఇంకా ఎవరు లేరు. తుమబిన కేయచే అమార్, మీరు తప్ప నాకు ఇంకా ఎవరు లేరు. ఈ విధంగా ఎప్పుడైతే భక్తుడు సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతుడైపోయి భగవంతుడి పైన డిపెండ్ అయిపోయి ఉంటారో, ఆ సమయంలో భగవంతుడు కూడా అలాంటి భక్తుడిని వదిలి వెళ్ళాలని కూడా ఆ భగవంతుడు కూడా అలాంటి భక్తుడి పైన ఆధారపడి ఉండాలనుకుంటారు. సో ఎలాగైతే కృష్ణుడు యశోదామాత మీద ఆధారపడి ఉన్నారు. సో అలా ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. అందుకనే ఒక్కొక్కసారి ఒక రాజు జోకర్ని ఎంప్లాయ్ చేస్తారు. అలా జోక్స్ చేసి ఆ జోకరు రాజుని నవ్విస్తాడు. అప్పుడప్పుడు అలా రాజుని నవ్విస్తూ రాజు పైన కూడా జోక్స్ చేస్తూ ఉంటాడు. రాజు దాన్ని కూడా ఆస్వాదిస్తూ నవ్వుతూ జోకర్తో ఉంటాడనమాట. సో అలా భగవంతుడు కూడా భక్తులు ఎప్పుడు ఆయన పైన నిర్భరి సంపూర్ణంగా ఆధారపడి సంపూర్ణంగా సర్వస్వం భగవంతుడే అని జీవిస్తారు, అప్పుడు భగవంతుడు కూడా వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళాడు. భగవంతుడు లాంటి భక్తుల్ని పైన ఆధారపడి వాళ్ళతో ఆదాన ప్రదానం చేస్తారనమాట. యశోదమాత ఎలా అయితే చేశారు. నభజతి కుమనీషీనాం స ఇచ్ఛ్యాం హరిరధనాత్మధన ప్రియో రసజ్ఞ శ్రుతధన కుల కర్మణాం మధీర్యే విదధతి పాపం మకించనేషు సత్సు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు ఇలా ఎవరైతే అకించిన భక్తులు ఉంటారు అంటే ఏమాత్రం వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏమీ భౌతికంగా వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళు అన్ని భౌతికంగా ఏం లేదంటే వాళ్ళు ఏ భౌతిక విషయాలపైన ఆధారపడి లేరు, వస్తువులపైన ఆధారపడలేరు. వాళ్ళందరూ కూడా భక్తిలోనే సంపూర్ణంగా ఆనందంగా ఉన్నారు. అంటే భౌతిక వస్తువులు ఉన్నాయని వాళ్ళ ఆనందం లేదు వాళ్ళకి. ఓ నా దగ్గర పెద్ద గాడి బంగ్లా ఉంది, పెద్ద ఇంత డబ్బు ఉంది కాబట్టి నేను చాలా ఆనందంగా కాదు. వాళ్ళ ఆనందం ఏంటంటే ఓన్లీ భక్తి, వాళ్ళు ఉన్నా లేకున్నా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి భౌతిక వస్తువులు విషయాల పట్ల వాళ్ళకి ఆసక్తి లేదు, దాని నుంచి వాళ్ళ ఆనందం పొందడం లేదు. వాళ్ళు ఓన్లీ భక్తిలో భక్తి చేసుకుని వాళ్ళు ఆనందం పడుతున్నారే, అలాంటి భక్తులు భగవంతుడికి చాలా ప్రియం. ఇలాంటి భక్తులు చేసుకునే భక్తి కార్యాల ద్వారా భగవంతుడు చాలా ఆనందపడతాడు, చాలా ఆస్వాదిస్తాడు వాళ్ళని భక్తిని. మీకు అర్థమవుతుంది చెప్పే విషయం, చాలా ఇంపార్టెంట్ ఇది. నమో కించన విత్తాయ. సో భగవంతుడు ఇలా ఎవరికైతే ఏమి లేదు అంటే వాళ్ళు ఏమి ఉన్నా లేదు అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ వీటన్నిటి పైన వాళ్ళు ఆధారపడలేరు, వీటి వలన వాళ్ళు భక్తి చేసుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఎవరైనా జన్మ ఐశ్వర్య శృతి శ్రీభిర్, ఓ నాకు గొప్ప జన్మ ఉంది, ఇక్కడ రాశారు అదే, చాలా ఐశ్వర్యం ఉంది, నేను చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్యాలు చేయగలను అని ఎంతో అహంకారంతో వాళ్ళు ఒకవేళ వేరే భక్తుల్ని కూడా తలదన్నేసి లెక్క చేయకుండా, ఒకవేళ అలాంటి వాళ్ళు భగవంతుడికి ఆరాధించుకుంటే భగవంతుడు వాళ్ళ ఆరాధన భక్తిని స్వీకరించరు, వాళ్ళు ఏం అర్పించినా భగవంతుడు స్వీకరించరు. సో మెయిన్ ఏంటంటే భావన, మీరు ఎలాంటి భావనతో భగవంతుడికి అర్పిస్తున్నారు, నేను చాలా గొప్ప, నేను నా దగ్గర ఇంత ఉంది, అదే నేను భగవంతుడు ఇంత పెద్ద సేవ చేశాను. కొంతమంది అడ్వర్టైజింగ్ తెగ చేసేసుకుంటుంటారు, చూసారా, నేను మీకు తెలుసా నేనే అది డొనేషన్ ఇచ్చాను అక్కడ మందిరంలో, మీకు తెలుసా నేనే అది చేసింది, మీకు తెలుసా అదే, అలా ప్రతి ఒక్కరికి అడ్వర్టైజింగ్ చేసుకుంటారనమాట. సో అలా అడ్వర్టైజింగ్ చేసుకొని బతకూడదనమాట. సో అంటే వాళ్ళకి ఖ్యాతి కావాలి, నేనే చేశాను, నేనెంత గొప్ప భక్తుడిని, అందరికీ తెలవాలన్నమాట నేను ఎంత గొప్ప భక్తుడిను. సో ఇలాంటి భావనతో సేవ చేస్తే భగవంతుడికి సంతృప్తి చెందదు. చాలామంది భక్తులు మేము చూసాము, వాళ్ళు డొనేషన్ చేస్తారు, సేవ చేస్తారు, వాళ్ళు ఏం ఆశించరు. ఎందుకు వాళ్ళు చేస్తున్నారు? మరి వాళ్ళు భగవంతుడి సంతృప్తి కోసం చేస్తున్నారు. ఏదో ఆశించి నాకు పెద్ద ఖ్యాతి వస్తుంది, అందరు నన్ను పొగుడుతారు, నేను ఎంత గొప్ప భక్తుడు అందరికి తెలుస్తుంది, నేను ఎంత డొనేషన్ ఇచ్చాను అందరికి తెలుస్తుంది, నా పేరు అక్కడ పెద్దగా రాసి పెడతారు మందిరం పైన అనే ఉద్దేశంతో చేయరు. అలా ఉద్దేశంతో చేసే వాళ్ళ యొక్క భక్తిని భగవంతుడు స్వీకరించడు. ఎవరైతే మీకు అదే లభిస్తుంది, మీకు ఖ్యాతి కావాలా, మీరు భక్తిలో ఏం చేసుకుంటే మీకు ఏది కావాలో అది ఇస్తారు భగవంతుడు. నాకు ఖ్యాతి కావాలి, నేను చాలా ఫేమస్ అవ్వాలి, అంతే. అందరికీ తెలవాలి నేను ఎంత డొనేషన్ ఇచ్చాను, ఎంత సేవ చేశాను, ఎంత పెద్ద పెద్ద సేవలు చేస్తాను, అందరికీ తెలవాలి అనే ఉద్దేశంతో మీరు చేశారనుకోండి, తప్పకుండా జరుగుతుంది. అందరికీ తెలుస్తుంది మీరు ఎంత గొప్ప సేవ చేశారు, ఎంత పెద్ద సేవ చేశారు, కానీ భగవంతుడు సంతృప్తి చెందరు. సో మీరు భక్తిలో ప్రగతి సాధించలేరు. అది ముఖ్యమైన విషయం. ఒకవేళ మీరు భగవంతుడి సంతృప్తి కోసమే చేయాలనుకుంటున్నాను, సో భగవంతుడి సంతృప్తి కోసం చేయండి. మీకు ఆ ఖ్యాతి రావచ్చు రాకపోవచ్చు, అందరికీ తెలవచ్చు తెలవకపోవచ్చు, దాంతో మనకు సంబంధం లేదు. ఎవరు చూశారు, ఎవరు చూడలేదు, ఎవరికి తెలిసింది, ఎవరికి తెలవలేదు నేను చేసిన గొప్ప భక్తి, అవసరం లేదు. మనకి భగవంతుడు చూస్తున్నాడు, భగవంతుడి కోసం చేస్తున్నాం, భగవంతుడిని సంతృప్తిపరచడానికి చేస్తున్నాం, భగవంతుడి సంతృప్తి చెందుతున్నాడు, అంతే, మనకి ఇంకేం అవసరం లేదు అనే ఉద్దేశంతోనే భగవంతుడి సంతృప్తి కోసం మాత్రమే మనం భగవంతుడికి భక్తి చేసుకోవాలి. ఇంకా వేరే ఏ భౌతిక కోరికలు, పూజ, లాభ, ప్రతిష్టం, ఏదో లాభం ఆశించి నన్ను అందరూ పూజించాలి, ఎంతో గొప్ప నా గొప్పతనం అందరు తెలిసి నన్ను అందరిని జయ జయ నాకు అనాలి అనే ఉద్దేశంతో కాదు మనం భక్తి చేయాల్సింది, సేవ చేయాల్సింది. లేకుంటే ఏదో ప్రతిష్ట, నేను అదొక ప్రతిష్ట, ప్రెస్టీజ్ ఇష్యూ. కొంతమంది ఒక్కొక్కసారి అలా చేస్తుంటారు భక్తి, లేకపోతే కార్యాలు సేవలు, అదొక ప్రెస్టీజ్ అనమాట. ఓ అతను అంత ఇచ్చాడా, అతను అంత చేశాడా, అతను నేను ఇంత చేస్తాను, అతనికన్నా నా ప్రెస్టీజ్ ప్రకారం అతనికన్నా ఎక్కువ నేను చేయాలి, అతను ఇంత పెద్దగా ఫెస్టివల్ చేస్తాడా నేను దానికన్నా పెద్ద ఫెస్టివల్ చేయాలి, అతను ఇంత ఖర్చు చేస్తాడా నేను దానికన్నా ఎక్కువ ఖర్చు చేయాలి, ఇలా ఆలోచించి భక్తి చేసుకొని సేవ చేసుకునేదండి, ఇది లో స్టాండర్డ్ అనమాట. సో మనం భగవంతుడి సంతృప్తి కోసం చేయాలి. సో ప్యూర్ డివోటీ ఈజ్ వన్ హూ ఫీల్స్ ఇట్ డస్ నాట్ పొజెస్ ఎనీథింగ్ మెటీరియల్. శుద్ధ భక్తుడు అంటే ఇది, నా దగ్గర భౌతికంగా ఏమీ లేదు అని అనుకునేవాడు, ఉన్నా లేకున్నా, ఎందుకంటే ఆయన దానిపై ఆధారపడి ఉండట్లేదు, దానివల్ల అతనికి ఆనందం పొందట్లేదు. సో అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇంకా ఇలాంటి అహంకారంతో మనం ఎవరైనా మంచి భక్తులు, శుద్ధ భక్తుల్ని ఒకవేళ అపరాధం చేసామనుకోండి, వారి పట్ల మనని భగవంతుడు ఎప్పుడు క్షమించడు. ఎప్పుడైతే దుర్వాస ముని అంబరీష్ మహారాజుని పట్ల అపరాధం చేశాడు, అప్పుడు ఏం జరిగింది? దుర్వాస మునిని వెంబడించింది ఎవరు? సుదర్శన చక్రం. దుర్వాసుని తను తాను రక్షించుకోవడం కోసం సుదర్శన చక్రం నుంచి విష్ణువు దగ్గరికి వెళ్ళి అడిగితే కూడా విష్ణు అన్నాడు, నేనేం చేయలేను ఈ విషయంలో, నేను నిన్ను రక్షించలేను సుదర్శన చక్రం నుంచి. నిన్ను సుదర్శన చక్రం ఎప్పుడు వదిలేస్తుందంటే, నువ్వు వెళ్ళి అంబరీష్ మహారాజు కాళ్ళ మీద పడి ఆయన క్షమాపణ అడుగు, ఆయన క్షమిస్తేనే సుదర్శన చక్రం నిన్ను వదిలేస్తుంది, లేకపోతే నిన్ను ఎవ్వరు కాపాడలేరు. సో ఇదే అనమాట, మీరు భక్తుల పట్ల అపరాధం చేస్తే, వారిని అవమానిస్తే, లేకపోతే వాళ్ళని ద్వేషిస్తే, వారి పట్ల ఏ రకమైన వాళ్ళని ఇన్సల్ట్ చేసినా, సో వాళ్ళని ఏమైనా మాటలన్నా, ఇంకా వారి అగెన్స్ట్గా ఏమైనా చర్యలు చేసినా, సో మీరు వెళ్ళి వారికి క్షమాపణ కోరుకుంటే, వాళ్ళు క్షమిస్తే అప్పుడే మీ అపరాధం అది తొలగిపోతుందన్నమాట, లేకపోతే మీ మళ్ళీ భగవంతుడు ఎప్పుడు స్వీకరించడు. అందుకనే మనం నిజంగా ముక్తి పొందాలి, భక్తిలో ఉన్నతి సాధించాలి, భగవంతుడికి మనం భగవద్ధామానికి వెళ్ళాలి అంటే మనము జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు శుద్ధ భక్తుల పట్ల అపరాధాలు చేయకూడదు. శ్రీయం అనుచరతీం తదర్థ నిశ్చ ద్విపదపతిన్ విభుదాంశ యత్స్వపూర్ణ న భజతి నిజ వృత్యవర్గతంత్ర కథం అముం ఉద్విసృజేత్ పుమాన్ కృతజ్ఞ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు ఆయన ఆత్మారాము, ఆయన సంతృప్తి ఎప్పుడు ఆయన సంతృప్తి ఎవరు పరచాల్సిన అవసరం, ఆయన ఎప్పుడు సంతృప్తి చెందే ఉంటారు. అయినా కానీ అలా భగవంతుడు అప్పుడప్పుడు భక్తుల మీద ఆధారపడి ఉన్నట్టు ఆయన వివరిస్తాడు. ఆయన సో ఇంకవన్నీ లెక్క చేయరు. లక్ష్మీదేవిని కానీ, రాజులు కానీ, దేవతలు కానీ, ఎవరైతే లక్ష్మీదేవి వెనకల పడ్డారు, మాకు లక్ష్మి కావాలి, ధనం కావాలి, సంపత్తి కావాలి, వేర్ ఈస్ దట్ పర్సన్ ఈజ్ యాక్చువల్లీ గ్రేట్ఫుల్ అండ్ విల్ నాట్ వర్షిప్ ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఇట్. అంటే భగవంతుడికి ఏమీ అవసరం లేదు భక్తుల పైన ఆధారపడి జీవించడానికి. ఆయన భక్తులపైన ఆధారపడి ఎందుకు జీవిస్తున్నాడు భగవంతుడు, అంటే అలా ఆదాన ప్రదానం ఎందుకు చేసుకుంటున్నాడు, భక్తుల్ని అలా పెద్ద పెద్ద వేరే గొప్ప గొప్ప దేవతలు దేవతలు దేవి దేవతలను కూడా లెక్క చేయట్లేదు దానికోసం. శుద్ధ భక్తులు అంటే ఫస్ట్ ప్రయారిటీ భగవంతుడు, శుద్ధ భక్తులు. అటువంటి శుద్ధ భక్తుల కోసం భగవంతుడు ఏదైనా చేయడానికి రెడీ అన్నమాట. ఆయనకి ఏం అవసరం లేదు. అయినా కానీ ఇప్పుడు మనం భక్తి చేసుకుంటే మన అవసరం, మన అవసరానికి మనం భక్తి చేసుకుంటాం భగవంతుడికి. మనకు ఇంకా వేరే మార్గం లేదు ఆనందంగా సంతృప్తిగా ఉండడానికి ఈ భౌతిక ప్రపంచంలో కానీ ఎక్కడైనా కానీ జీవితంలో మనకు వేరే గతి లేదు. మనం నిజంగా సంతృప్తి చెందాలి ఆనందపడాలంటే మనం భగవంతుడికి భక్తి చేసుకోవాలి. కానీ భగవంతుడికి ఏం అవసరం లేదు భక్తులతో ఆదాన ప్రదానం చేయడానికి. కానీ భగవంతుడు అలా అయినా కానీ భక్తులతో ఆదాన ప్రదానం చేస్తున్నాడు కాబట్టి అలాంటి భగవంతుడిని ఎవరు ఆరాధించకుండా ఉండగలరు అని నారదముని ప్రత్యేకతలకు చెప్తున్నారు. అందుకనే బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు అంటాడు కదా, లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. వేలాది లక్ష్మీలు అంటే గోపికల్ని లక్ష్మీలతో పోల్చి చెప్తున్నారు. వేలాది మంది గోపికలు లక్ష్మితో సమానమైన గోపికలు గోలోక బృందావనంలో భగవంతుడికి సేవ చేసుకొని ఎలాగైనా ప్రసన్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఈ విధంగా భగవంతుడు భక్తులతో ఆరాధన ప్రదానం చేస్తుంటారు కదా. అందుకనే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ మన ఆచార్యులు అంటారు, ఇలా భగవంతుడి మధ్యలో భక్తుడి మధ్యలో ఇలా ఎప్పుడు ఒక ఆదాన ప్రదానం జరుగుతుంది దాన్ని రసజ్ఞ అంటారు. అందుకని భగవంతుడు ఇంకా భక్తులు ఇద్దరు కూడా రసజ్ఞ. ఇది ఎప్పుడు ఈ రస ఏదైతే ఉందో ఈ మెలో ఇది భక్తి రస అన్నమాట. భగవంతుడు ఇంకా భక్తులు ఈ భక్తి రసాన్ని ఆస్వాదిస్తారు. ఇదే వాళ్ళకి ముఖ్యమైన ఆనందాన్ని ఇచ్చే విషయం. సో ఈ భక్తుడు ఇంకా భగవంతుడి మధ్యలో జరిగే ఆదాన ప్రదానం అనేది భౌతికం కాదు, సంపూర్ణంగా ఆధ్యాత్మికం. ఇందులో లభించే ఆనందం అంత ఆధ్యాత్మిక ఆనందం. భౌతికంగా మీరు ఎప్పుడు దాన్ని పోల్చి చూడకూడదు. సో ఇప్పుడు నారదుని యొక్క ఆదేశాలు సూచనలు నిర్దేశాలు ప్రచేతసులకు ఇక్కడతో ముగుస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దామంట. మైత్రేయ ఉవాచ ఇతి ప్రచేతసో రాజన్ అన్యాశ్చ భగవత్ కథాః శ్రవాయిత్వా బ్రహ్మలోకం యయౌ స్వయంభువో మునిః. ఇప్పుడు మైత్రేయుని ఏం చెప్తున్నాడు అంటే ఎవరికి, విదురుడు చెప్తున్నాడు కదా. అంత విదురుడు చెప్తున్నాడు ఇంకా నారదముని బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు ఆయన నారదముని ఈ విధంగా భగవంతుడికి భక్తులకి సంబంధం భక్తి గురించి సంపూర్ణంగా వీళ్ళకి వివరించిన తర్వాత ప్రచేతసులకి తిరిగి మళ్ళీ ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అవునా, శ్రవయిత్వ బ్రహ్మలోకం. సో ఇలా అందరికీ కృష్ణ భక్తి కృష్ణ కథ చెప్పిన తర్వాత భక్తి గురించి ఆయన తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ప్రచేతసులందరూ కూడా నారద ముని నుంచి భగవంతుడి భక్తి ఎలా చేసుకోవాలో ఎందుకు చేసుకోవాలో అనే విషయాలు తెలుసుకున్నారు. సో ఇలా ప్రతి ఒక్కరు కూడా అలాంటి నారదుని లేకపోతే ఆయన పరంపరలో వచ్చే శుద్ధ భక్తుల నుంచి ఆయన ప్రతినిధుల నుంచి మనము భగవంతుడి గురించి భగవంతుడి శిక్షణల గురించి భగవంతుడి భక్తుల గురించి భాగవతం వినాలి అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు.
తన్ముఖ్య నిర్వ్యతాం యశోలోకమలాపహం హరేర్నిశమ్య తత్పాదం ధ్యాయంతస్తత్గతిం యయుః.
ఇలా నారదముని యొక్క ముఖాన్ నుంచి భగవంతుడికి గుణగణాలు విన్న తర్వాత తద్వారా అన్ని రకాల అశుభం అమంగళం అంతా కూడా ఈ భౌతిక ప్రపంచంలో తొలగిపోతుంది. ఇప్పుడు ప్రచేతసులందరూ కూడా ఈ శ్రవణం చేసిన తర్వాత భగవంతుడి పట్ల వాళ్ళ ఆసక్తి ఇంకా పెరిగిపోయింది. ఈ విధంగా ఇప్పుడు భగవంతుడి పైనే ఆయన పాద పద్మాల పైనే వాళ్ళు ధ్యానం చేసుకుంటూ పరంగతిని వాళ్ళు పొందారు. అంటే భగవద్ధామానికి వెళ్ళిపోయారు, భగవంతుడి పాద పద్మాల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ సేవ చేసుకుంటున్నారు గోలోక వృందావనంలో వైకుంఠంలో. సో అదన్నమాట. ఈ విధంగా ప్రచేతసులు అలా శుద్ధ భక్తుడి నుంచి భగవంతుడి గురించి విని ఇప్పుడు భగవంతుడి పైన ధ్యానం చేసుకొని వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోయారు. సో ప్రచేతల స్టోరీ అయిపోయిందన్నమాట ఇక్కడ. సో ఈ విధంగా, ఎందుకంటే కృష్ణుడు అదే చెప్తాడు భగవద్గీతలో భక్తి అంటే ఎలా చేసుకోవాలి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజ్ఞానే ప్రియోసిమే అనేమంటారంటే, ఇలా ఎవరైతే ఎప్పుడు నిరంతరం మనస్సులో భగవంతుడు నన్ను తలుచుకుంటూ ఉంటారో ఎల్లప్పుడూ కూడా నాకే సేవ చేసుకుంటారో నమస్కారాలు అర్పిస్తారో భక్తి చేసుకుంటారో, సో అలాంటి వాళ్ళు ఒక్కసారి నా ధామానికి తిరిగి వస్తే మళ్ళీ తిరిగి మళ్ళీ ధామానికి రారు. భగవద్ధామానికి వచ్చేస్తే తిరిగి భౌతిక ప్రపంచానికి ప్రవేశించరు. సో ఈ ఈ ఆశ్వాసన భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో అందరికి ఇస్తున్నాడు, అర్జునుడికి చెప్తున్నాడు. 25వ శ్లోకం.
ఏతత్తే విహితం క్షత్తర్ యన్మాం త్వం పరిపృష్టవాన్ ప్రచేతసాం నారదస్య సంవాదం హరికీర్తనం.
ఓ విదురా, నేను నీకు మొత్తం ఏమేమి జరిగిందో, నారదుడు ప్రచేతసల మధ్యలో జరిగిన సంభాషణ మొత్తం సంపూర్ణంగా నీకు వివరించాను. సో ఇంకా ఇందులో ముఖ్యంగా భగవంతుడి యొక్క గుణగానాల గురించి హరికీర్తనం, సంవాదం హరికీర్తనం. ఏం సంవాదం అది? హరికీర్తనం. మొత్తం హరికీర్తన నీకు నింపించాను. సో నాకు ఎంత వీలైతే అంత నీకు మొత్తం చెప్పేశాను దీని గురించి. సో ఈ విధంగా శ్రీమద్ భాగవతం అంటే ఏముంది? శ్రీమద్ భాగవతం అంటే భక్తులు భగవంతుడు, భక్తుడు ఇంకా భగవంతు సారీ భక్తులు ఇంకా భగవంతుడు యొక్క వాళ్ళిద్దరి మధ్యలో జరిగే లీల, ఆదాన ప్రదాన సంబంధం, గుణగానం, శిక్షణలు, కీర్తనలు, మహిమలు, ఇవే మొత్తం భాగవతం అంతా ఉండేది. భగవంతుడు ఇంకా భక్తుల మధ్య జరిగే లీల. సో ఇప్పుడు ప్రచేతస్సుల యొక్క గురించి మొత్తం వివరించేసాను, ఇంకా ముగిసింది అని చెప్తున్నాడు. ఇప్పుడు నారదుని సారీ విదురుడికి ఇప్పుడు మైత్రేయ ముని సంభాషణ ఇక్కడ ముగుస్తుంది భాగవతంలో. ఇప్పటి వరకు మనం ఇదే చర్చించుకుంటున్నాము. సో ఇది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఎవరికి? శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి. సో ఇప్పుడు శుకదేవ గోస్వామి దగ్గరకు వస్తాం.
శ్రీ శుక ఉవాచ యయేచ ఉత్తాన పదో మానవస్యానువర్ణిత వంశ ప్రియవ్రతస్యాపి నిబోధా నృపా సత్తమ.
ఇప్పుడు శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి ఏం చెప్తున్నాడంటే, నేను నీకు ఇప్పుడు స్వయంభూమని యొక్క పుత్రుడైన ఉత్తానపాద యొక్క వంశం మొత్తం చరిత్ర చెప్పేశాను, అవునా? ఇప్పుడు నేను ఇంకొక పుత్రుడైన ప్రియవ్రతుడి యొక్క వంశ చరిత్రం ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను, సరిగ్గా శ్రద్ధగా విను అని చెప్తున్నారు. సో ఇప్పుడు వరకు మనం చర్చించుకున్న అన్ని రాజులు భక్తులు చరిత్ర అంతా కూడా ఉత్తానపాద నుంచి ధ్రువ మహారాజు, ధ్రువ మహారాజు నుంచి తర్వాత అలా మనం అన్ని చెప్పుకుంటూ ప్రచేతసులు దక్ష వరకు చర్చించుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్పేది ఎవరి గురించి? ప్రియవ్రత, ఇంకొక రాజు, ఇంకొక కుమారుడు స్వయంభూమునికి. సో
యో నారదాదాత్మ విద్యాం అధిగమ్య పునర్మహీం భుక్త్వా విభజ్య పుత్రేభ్య ఐశ్వరం సమగాత్పదం.
ఈ విధంగా ముందు ప్రియవ్రతుడికి నారదముని శిక్షలు ఇచ్చాడు, శిక్షణలు పొందాడు. నారదముని యొక్క శిక్షణలు పొందిన తర్వాత కూడా ఆయన ఈ యొక్క రాజ్యాన్ని, పృథ్వీని పరిపాలించాడు. ఎవరు? ప్రియవ్రత. ఈ విధంగా సంపూర్ణంగా భౌతికంగా అన్ని విషయ వస్తువులను భోగించిన తర్వాత అంత సంపత్తిని కూడా ఆయన తన కొడుకుల మధ్య, కుమారుల మధ్య విభజించి ఇచ్చేశాడు వాళ్ళకి. దాని తర్వాత ఆయన కూడా ఆ భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయాడంట. సో సంక్షిప్తంగా ఒక శ్లోకంలో చెప్పేశారు, ప్రియవ్రత మహారాజు నారదముని నుంచి శిక్షణలు పొందాడు, దాని తర్వాత ఆయన రాజ్యాన్ని ఏలాడు, దాని తర్వాత కుమారులకి అంత రాజ్యం అంతా పంచిపెట్టేశారు, తర్వాత అతనుడు భక్తి చేసుకుని భగవంతానికి వెళ్ళిపోయాడు.
ఇమాంతు కౌశార వినోపవర్ణిత క్షట్ట నిశమ్యజితవాద సత్కతాం ప్రవృద్ధ భావో శ్రుకలాకులో మునేర్ దధారమూర్ధ్న చరణం హృదహరే.
ఓ రాజా, ఈ విధంగా భగవంతుడి యొక్క ఈ దివ్య సందేశాలని విన్న తర్వాత ఇంకా ఆయన భక్తులు ఈ మైత్రేయముని నుంచి భగవంతుడు భక్తులు మధ్యలో జరిగిన దివ్య సంభాషణ సందేశాలు ఇవన్నీ విన్న తర్వాత విదురుడు ఇప్పుడు ఆయనకి భక్తి ప్రేమతో ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేసాయంట. అలా ఆనంద బాష్పాలతో అతను వెంటనే ఆయన గురువు, ఆధ్యాత్మిక గురువైన మైత్రేయముని యొక్క కాళ్ళ మీద పడ్డాడంట విదురుడు. తద్వారా ఆయన సంపూర్ణంగా భగవంతుణ్ణి హృదయంలో ధరించి సంపూర్ణంగా ఆయన ధ్యానమంతా భగవంతు పైన పెట్టేశారంట విదురుడు. ఇది ఒక గొప్ప భక్తుడి యొక్క లక్షణం అని ప్రభుపాద గారు రాస్తున్నారు. ఈ విధంగా ఎప్పుడైతే భగవంతుడి గురించి వింటారో శుద్ధ భక్తులు, గొప్ప భక్తులు, వాళ్ళు అలా ప్రేమతో ఆనందంతో పొంగి వాళ్ళు మొత్తం ఇలా ఆనంద బాష్పాలతో నిండిపోతాయి అన్నమాట వాళ్ళ కళ్ళు. ఇంకంతేకాకుండా ఇలా వాళ్ళు ఇప్పుడు విదురుడిని చూస్తున్నాం కదా, ఆయన విదురుడి కాళ్ళ మీద పడి ఆయన కాళ్ళకు దండం పెట్టుకుంటున్నారు. సో ఇలా మనము ఎప్పుడైతే భగవంతుడు యొక్క శుద్ధభక్త పాద పద్మాలని స్పర్శిస్తామో అప్పుడే మన జీవితం ధన్యమవుతుందన్నమాట. విదుర ఉవాచ సోయం మధ్య మహాయోగిన్ భవతా కరుణాత్మన దర్శితస్తమసః పారో యత్ర కించన గోహరి. ఇప్పుడు విదురుడు ఏమంటాడు అంటే, ఓ మైత్రేయముని, గొప్ప నువ్వు గొప్ప మహామునివి, గొప్ప భక్తుడివి, నీ యొక్క అసీమ కృప ద్వారా, అంతులేని కృప ద్వారా నాకు ఈ యొక్క అంధకారమైన భౌతిక ప్రపంచం నుంచి ముక్తి మార్గానికి నాకు మీరు మీ ద్వారా జ్ఞానోదయం కలిగింది. మీరు చూపించిన ఈ మార్గాన్ని నేను అనుసరించి ఎవరైనా సరే ఈ భౌతిక ప్రపంచం నుంచి భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలరు అనేసి విదురుడు మైత్రిమునికి చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఫైనల్ అయిపోయిందనమాట విదురుడు మైత్రి సంభాషణ. ఇక్కడ శ్రీశుక ఉవాచ ఇత్యానమ్యతమామంత్ర్య విదురో గజ సాహ్వయం స్వానం దిద్రిక్షు ప్రయాయో జ్ఞాతినాం నిర్వృతాశయ. శుకదేవ గోస్వామి చెప్తున్నాడు, అలా విదురుడు ఇంకా మైత్రేయమునికి ప్రణామాలు అర్పించుకొని ఆయన యొక్క అనుమతి తీసుకొని ఇప్పుడు హస్తినాపుర నగరానికి వెళ్తున్నాడు. అక్కడ ఆయన యొక్క కుటుంబ సభ్యులను చూడడానికి ఆయనకి ఏమాత్రం భౌతిక కోరికలు లేకున్నా కానీ, అంటే ఉద్దేశం ఏంటి మరి, విదురుడికి ఏమాత్రం భౌతిక కోరికలు లేకుంటే మళ్ళీ ఆయన కుటుంబ సభ్యుల్ని చూడడానికి హస్తినాపుర నగరానికి తిరిగి ఎందుకు వెళ్తున్నాడు? ఎందుకు అంటే గొప్ప భక్తుడు, శుద్ధభక్తుడు ఆయన తన కుటుంబ సభ్యుల్ని కలవడానికి ఎందుకు వెళ్తాడంటే ఒకటే ఉద్దేశం, వాళ్ళను మాయా మోహితం నుంచి బయటపడేయడానికి. సో మనం చూస్తాము తర్వాత విదురుడు వెళ్ళి ధృతరాష్ట్రుడికి చాలా స్ట్రాంగ్గా బోధించి ధృతరాష్ట్రుడిని ఇంటి నుంచి హస్తినాపురం ఇంకా రాజ్యం నుంచి వానప్రస్థకు వెళ్ళేలా చేస్తారు. సో ఆ విషయాలు మనం ముందే చూసాం భాగవతంలో. సో ఇంకా లాస్ట్ శ్లోకం ఈ అధ్యాయంలో చూద్దాం. ఏతద్య శృణుయాద్ రాజన్ రాజ్ఞాం హర్యర్పితాత్మనాం ఆయుర్ధనం యశస్వస్తి గతిం ఐశ్వర్యమాప్నుయాత్. సో ఓ రాజా, ఇప్పుడు సుఖదేవ గోస్వామి పరీక్షిత మహారాజుకు చెప్తున్నాడు, ఓ రాజా ఎవరైనా సరే ఇలా ఏ రాజులైతే భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతులు అయ్యారంటే, ఇక్కడ ప్రచేతసుల గురించి చెప్పారు, ఇంకా ఎవరైనా రాజులు ఇలా భక్తులుగా మారి భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతం అయ్యి వాళ్ళు వింటారో, వీళ్ళ కథలను ఎవరైతే వింటారో వాళ్ళందరికీ ఏం లాభం జరుగుతుందంటే, ఇప్పుడు మనం ప్రచేతసుల యొక్క కథ విన్నాం, దీనివల్ల మనకు ఫలితం ఏం దొరుకుతుంది, వాళ్ళకి ఏమాత్రం కష్టం లేకుండా ఎంతో ఆయువు, వాళ్ళు ఎంతో కాలం జీవిస్తారు, ఇంకా వాళ్ళకి మంచి సంపత్తి, ధన సంపత్తి, ఇంకా ఖ్యాతి, ఇంకా సౌభాగ్యం అంటే గుడ్ ఫార్చ్యూన్ లక్, ఇవన్నీ కూడా లభిస్తాయి. ఇంకా ఫైనల్గా అల్టిమేట్గా వాళ్ళు భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతారు. సో ఇది అసలైన లాభం మనం భాగవతం చదవడం వల్ల, వినడం వల్ల, శ్రవణం చేయడం వల్ల, కీర్తించడం వల్ల కలిగే అసలైన ముఖ్యమైన అంతిమ లాభం ఏంటంటే మనం తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోగలం. పరీక్షిత మహారాజు ఇలా భాగవతం విని భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయారు. సో ఇక్కడే ఈ నాలుగో స్కందం ముగుస్తుంది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు, ఎందుకంటే మీరందరూ ఓపికగా ప్రతి క్లాస్లో వచ్చి వింటున్నారు కనుకనే ఈ భాగవతం కంప్లీట్ అవ్వగలిగింది. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జయ్. అనంతకోటి వైష్ణవ వృందకి జయ్. అమల్ పురాణ భాగవతంకి జయ్. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమనందే హరి హరి బోల్.